చెప్పిన కేదారం దగ్గర ఆకాశంలో ఒక కైలాసం ఉన్నది. అది ఆకాశంలో ఉంటుంది, హిమాలయ పర్వతాల్లో కొండల పైన ఉంటుంది ఆ కైలాసం. ఎవరికి పడితే వాళ్ళకి కనపడదు. ఆ కైలాస పర్వత ప్రాంగణానికి తన మంత్రులతో కలిసి విమానం ఎక్కి బయలుదేరేట్టు వీడు. అక్కడ దాకా రాగానే విమానం టక్కన ఆగిపోయింది. ఓసి విమానమా, పుష్పకమా, ఎందుకు ఆగావు, కదులు అన్నాడు వాడు. విమానం కదలలేదు, ఎంత ప్రయత్నించినా కదలకుండా స్తంభించింది. ఇంతలో నొన్నని గుండు చేయించుకుని ఆ గుండెకి అటు ఇటు రెండు కొమ్ములతో ఓ సోలం పుచ్చుకొని నల్లగా పొట్టి చేతులతో ఎర్రని పింగళ వర్ణంలో ఉన్న ఒకనొక భయంకరమైన నేత్రాలతో ఉన్న పురుషుడు వచ్చాడు. అతడి రూపం చూస్తే గగుర్పాటు కలుగుతున్నది. నల్లగా ఉన్నాడు, కళ్ళు పూర్తి ఎరుపు కాదు, అలాగని తెలుపు కాదు, నలుపు కాదు, పింగళ వర్ణం. అదొక విచిత్రమైన ఎరుపు అన్నమాట. పసుపు ఎరుపు కలిపిన రంగుని పింగళం అంటారు. అటువంటి కళ్ళతో పూర్తిగా నున్నని గుండుతో ఆ గుండుకు అటు ఇటు రెండు కొమ్ములతో చేతిలో సోలంతో కొంచెం పొట్టి చేతులతో దృఢమైన కాయంతో ఉన్న ఒక ఆయన వచ్చాడు. ఓరి దశగ్రీవ, ఇది భూలోక కైలాసం. ప్రస్తుతం పార్వతీ సమేతంగా ఈశ్వరుడు ఈ భూలోక కైలాసంలో హిమాలయ పర్వతాలలో తాండవ నృత్యం చేస్తున్నాడు. గిరిరాజ కన్యకతో పరమేశ్వరుడు తాండవ నృత్యం చేస్తున్న ఈ కైలాసం దగ్గర ఎవడి విమానము ముందుకు కదలదు. అందుకే నీ విమానం స్తంభించిపోయింది. నా మాట విని ఈ విమానాన్ని వెనక్కి తిప్పుకుని వెళ్ళిపో, లేదా నడిచి కాలినడకన వెళ్ళి ఈశ్వరుడి కాళ్ళ మీద పడు అనగా వాడు ఏమన్నాడో తెలుసా, వీడు ఆ శివభక్తుడు, ఎవడ్రా వాడు శివుడు అన్నట్టు. వీడు మదాంధుడు కాబట్టే ఆ వచ్చినవాడు ఆ రంగులో కనబడ్డాడు వాడికి. ఆ వచ్చినవాడు నందీశ్వరుడు. నందీశ్వరుడు చాలా అందంగా తెల్లగా ఉంటాడు. ఆ రూపం చూస్తే, ముగ్ధ మనోహరమైన ఆ రూపం చూస్తే మనందరం పరవశించిపోతాం. ఎవరికి? పుణ్యాత్ములకి. పుణ్యాత్ములకి నందీశ్వరుడి రూపం అందంగా కనపడుతుంది. పాపాత్ములకి నల్లగా పింగళ వర్ణంలో ఉన్న కళ్ళతో కొమ్ములతో బోడిగుండుతో వికృతంగా సోలంతో కనపడుతుందిట, నరవానరాకారంతో ఉన్నట్టయిన. ఎవడా శివుడు అన్నాడు వాడు. అప్పటికింకా వాడికి శివభక్తి రాలేదులేండి, చావు దెబ్బలు తగిలాక శివభక్తి వచ్చింది. ఈ పరమమూర్ఖుడు అలా అనగానే పకపకానవి, మూర్ఖుడా, ఈశ్వర అనే శబ్దానికి అర్థం తెలియనటువంటి నీచుడివా, చదువుకున్నావుగా, మీ నాన్న విశ్రవసుడి దగ్గర వేదాలు అంతో ఎంతో చదువుకున్నావు, నువ్వే సామాన్యుడు కాదు. వేదములన్నీ ఈశ్వరుడు అంటే సమస్త లోకాలకి అధిపతి అని, ఈ ప్రపంచానికి సృష్టికర్త అని, త్రిమూర్తులను సృష్టించిన వాడు ఆయనేనని చెబుతున్నాయి. ఆ వేదాలు కూడా నీకు తెలియదా? ఏ మహానుభావుడి కడకంటి చూపుతో ఈ చరాచర జగత్తంతా ఆవిర్భవించిందో అటువంటి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడి పైన ఉన్నాడు. ఆ ఈశ్వరుడి గురించి నీకు చెప్పిన అర్థం కాదు ప అన్నాడు ఆయన. అనగానే వీడు పక్కపక్కనవి, ఓరి కోతి ముఖం వాడా, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడా, వాడికి నువ్వు కాపలా కాసేవాడివా, నీ పేరేమిటంటే నందీశ్వరుడు అన్నట్ట, నీ మొహం నీ కోతి మొహంలాగే ఉంటుందా, నీ దేవుడు ముఖం అన్నాడు వాడు. దాంతో నందీశ్వరుడికి ఆగ్రహం కలిగి నా రూపాన్ని చూచి పరిహసించి, నన్ను వానరముఖ అన్నావు కదా, ఇదే నీకు నా శాపం, శీఘ్రకాలంలో నిన్ను వధించటానికి ఒక మహావీరుడు నరవంశంలో జన్మిస్తాడు, ఆయనకి సాయంగా ఎలుగుబంట్లు, కొండముచ్చులు, పండుకోతులు వస్తాయి, ఈ వానరులు భల్లూకాలు కలిసి నీ నగరం ధ్వంసం చేసి పారేస్తాయి, నీ లంకానగరాన్ని వానరుడు తగలబెట్టేస్తాడు. అప్పుడు నేనంటే ఏమిటో తెలుస్తుంది, నరవానరుల వల్ల నీకు చావు, నీ నగర వినాశనం తప్పదు, నువ్వు పతనమైపోతావు పో అని చెప్పించగానే దేవతలు పైనుంచి ఈ శాప ఎప్పుడు పెడతాడని చూస్తున్నారు. వాళ్ళు పూలవర్షం గుట్టలు గుట్టలు కురిపించేశారట. పువ్వులు ఆయన మీద పడగానే వీడు పకపకానవి, ఈ కోతిగాడి శాపం నాకు ఫలిస్తుందా అని మంత్రులకేసి తిరిగి, మంత్రులారా, ఈ విమానం ఎలాగో కదలడం లేదు, ఎవడో శివుట్ట, వాడికో భార్యట, వాడికో కాపలవట్ట, వీళ్ళు వచ్చి మనల్ని బెదిరిస్తారా, ఈ శివుడు అనేవాడు మళ్ళీ జీవితంలో నృత్యం చేయకుండా చేస్తాను, ఈ కొండ మొత్తం పెకలించి తీసి సముద్రంలో కలిపేస్తాను, ఇంకా తర్వాత నృత్యం ఏం చేస్తాడు వాడు అన్నాడండి. ఇదిగో చూడండి, ఇదిగో ఇక్కడే ఉంది రామాయణం. శివుడి కొండని పెకలించి సముద్రంలో కలిపితే ఆ శివుడు నృత్యం ఏం చేస్తాడు, వాడెంత వాడి బతుకెంత, ప్రపంచమంతా ఎడంచేత్తో పైకెత్తగలిగే పరాక్రమవంతుడి రావణాసురుడు అని పకపకా నవ్వుతూ వెళ్ళి ఒక్కసారి 10 తలలు ధరించి 20 చేతులు పుచ్చుకుని మొత్తం కొండని ఊపేసి పెకలించాడు. పెకలించి పైకెత్తడానికి కింద చేతులు పెట్టాడు, 20 చేతులు పైన నృత్యం చేస్తున్నాడు ఈశ్వరుడు. ఆ నృత్యం చేస్తున్న శివుడు పార్వతి తడబడ్డారట వీడి కొండని పెకలించగానే. దాంతో ఆయన చూశాడు శివుడి కిందకి, మదాంధుడా, ఈశ్వరుడంటే అంతలోకమా నీకు అని ఎడమకాలి బొటన వేలుతో కొండను ఒక్క నొక్కు నొక్కాడు. దాంతో ఏమైపోయింది, దాని కింద పడి వీడి 20 చేతులు పచ్చడి పచ్చడైపోయాయి. ఇంకా కదలలేక ఇరుక్కుపోయాడు, తలకాయలు పగిలిపోయాయి. పెద్ద పెట్టున బాబోయ్ అని అరిచాడు వాడు. ఆ అరుపుకి అప్పటి నుంచి రావణ అన్నారు. వాడు అరిచిన అరుపులకి లోకాలన్నీ కదిలిపోయేటండి, మొత్తం ప్రపంచం అంతా గడగడలాడిపోయింది, సప్త సముద్రాలు ఉప్పొంగిపోయి. ఏడ్చేసాడు వాడు. 1000 ఏళ్ళు వాడి శరీరం దాని కింద పడి నలిగిపోయిందిట. మంత్రులు వచ్చి, మహారాజా మా మాట విను, ఈశ్వరుడు సమస్త లోకాలకి మూలకారకుడు, ఆయనే మన వాళ్ళందరికీ వరాలు ఇచ్చాడు ఒకప్పుడు, మీ వంశం వాడైన సుకేశుణ్ణి రక్షించింది ఆయన, నువ్వు తొందరపడి మా మాట వినకుండా ఈ కొండెత్తావు అంటే ఈ ఏడుపులో పడి వాళ్ళ మాట వాడికి వినబడలా. కొంతకాలానికి చేతులు నలిగిపోయి బాబోయ్ బాబోయ్ అని ఏడుస్తూ ఉండగా చివరికి దగ్గరకు వచ్చి ప్రహస్తుడు, మహాపారుషుడు, మాల్యవంతుడు వాళ్ళ తాతయ్య ఉన్నాడుగా మాతామహుడు, వాడు వచ్చి, రావణ పరమేశ్వరుడు వేదస్వరూపుడు, వేదమంత్రములతో సామవేద మంత్రాలతో ఆయన్ని స్తోత్రం చేస్తే ఆయన జాలిపడతాడు, ఆయన అనుగ్రహం పొందితే బాగుపడతావు, లేకపోతే చచ్చిపోతావు అనగానే అప్పుడు వీడికి వెలిగింది, ఓహో సామవేదంలో వర్ణింపబడినటువంటి ఈశ్వరుడిన అనుకుని వేదమంత్రాలు చదివి అప్పుడు స్తోత్రం చేశాడు. అదనమాట, జటాకటాహ సంభ్రమద్భ్రమన్ నిలింప నిర్జరి విలోలవీచి వల్లరి విరాజమానమూర్ధని. కానీ వాడు మహాపండితుడండి, దౌర్భాగ్యుడికి అన్ని నీచబుద్ధులే, అందువల్ల పాడైపోయాడు. కానీ ఎటువంటి కవిత్వం, జడలు, శివుడి జడలు ఓ పెద్ద గిన్నె అన్నాడు. కటాహం అంటే పెద్ద దబరా గిన్నె. 100 మందికి వంట చేయడానికి, 1000 మందికి వంట చేయడానికి ఏం చేస్తారు అక్కడ? పులిహేర కలపాలి. కలపాలంటే ఏదో చిన్న గిన్నె సరిపోతుందా? పెద్ద గిన్నె కావాలి. అలాంటి పెద్ద పెద్ద వంటలు చేయడానికి ఉపయోగించే గిన్నెలను కటాహం అంటారు. శివుడా, నీ జడలన్నీ ఓ దబరా గిన్నె వంటివి. ఆ గిన్నెలో గంగ పడింది. ఆ గిన్నెలో జట అనేటటువంటి కటాహములో ఉన్న గంగ అందులోంచి బయటపడలేక గిరగిరా గిరగిరా తిరుగుతోందిట. ఒకసారి ఊహ చేయండి, శివుడి జడలు ఒక పెద్ద గిన్నె, ఆ గిన్నెలో గంగ పడింది, ఈ గిన్నెలోంచి బయటికి రావడానికి ప్రయత్నించింది. కానీ ఆయన ఏం చేశాడు, పైన మూత పెట్టేశాడు, జడలతో నొక్కాడు. దాంతో మూత పెట్టబడిన దబరా గిన్నెలో ఉన్న నీళ్లు తిరిగినట్టుగా గిర్రును తిరుగుతూనే ఉందిట. సంభ్రమత్తు అలా తొట్టుపాటు పడుతూ గిరగిరా సుళ్ళు తిరుగుతోంది. ఎవరు నిలింప నిర్జరి ఆకాశగంగ, కానీ బయటికి రాలేదు. అప్పుడు చివరికి శివుడు జాలిపడి, గంగానది లోపల గజగజలాడుతోంది, ఈ డ్యాములోంచి ఒక గేట్ ఎత్తుదాం అని ఒక పాయ బయటికి తీసేట. ఆ పాయలోంచి కిందకు వచ్చిందిట గంగ. ఆయన ఎంత డ్యాము కట్టాడో ఆలోచించండి. మన వాళ్ళు ఎన్నో స్కాములు చేసినా డ్యాములు కట్టలేకపోతున్నారు. ఎప్పటికీ వరం వరం అండమే, కానీ అందులోంచి ఆ వరం బయటికి రాదు. మనకి ఒక్క చుక్క నీరు రావాలంటే అంత కష్టపడాలి మన వాళ్ళు. కానీ పరమేశ్వరుడు కేవలం జడలతో డ్యాము కట్టి అందులోంచి ఒక్క పాయిలా పైకి తీస్తే ఆ గేట్ ఎత్తగానే అందులోంచి నీళ్లు బయటకు వచ్చేట. ఆ నీరు ఇంత గంగ అయ్యిందిట, మొత్తం డ్యామ్ ఎత్తితే మనం ఏమైపోతాం. ఇటువంటి వర్ణనలు ఎన్నో చేశాడు ఆయన. ఆయన స్మరాంతకుట్ట అంటే మన్మధుణ్ణి చంపినవాడు. స్మరాంతకం పురాంతకం ఎన్ని పదాలు విశేషణాలు వాడండి. త్రిపురాసురుల్ని నాశనం చేశావు. గజాంతకాంతకంతమంతకాంతకం భజే అన్నాడు ఆయన. అంతక అంతకుడు, అంతకుడు అంటే మృత్యుదేవత, తమంతకాంతకం భజే, మృత్యువుకి మృత్యువు. మార్కండేయుణ్ణి చంపడానికి వెళ్ళిన యమధర్మరాజు గారిని ఎడంకాలతో తని చంపావుగా, అందువల్ల అంతక అంతకుడవు, అంతకునికే మృత్యువు, అటువంటి నీకు నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు ఆయన. అబ్బా చాలా గొప్ప కవిత్వం రాశాడు, ప్రార్థన చేశాడు, ఏడ్చాడు. ఇక్కడ తెలుగులో కంకంటి పాపరాజు గారు ఒక గొప్ప పద్యం రాశారు. పరమశైవాచార పరులలో అత్యంత ప్రియుడన్న యశము కల్పించినావు, తల్లి కోరిక తీర్పదలచి వేడగా ఆత్మలింగంబు ప్రేమన్న సంగినావు, మునుకు వేరుడు దోచుకొనిన లంకాపురి విభవంబు మరల ఇప్పించినావు, తలచుటే తడవుగా దర్శన భాగ్యంబు కలిగించి నీడవై కాచినావు,
ಸ್ವಾಮಿ ಭವದೀಯ ದರ್ಶನೋತ್ಸಾಹಿ ನಗುತು ದರಿಯ ಈ ವೇಳ ಈ ನಿಷೇಧಮ್ಮುಲೇಲ ವೈರ ಮೇಲಯ್ಯ ಮರಚಿನಾನೇರಮುಲನು ಕರುಣಗನವಯ್ಯ ಕೈಲಾಸಗಿರಿ ನಿವಾಸ.
అని ఆక్రోశిస్తే అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఈ స్తోత్రానికి మెచ్చుకుని, నేనేమన్నా తప్పులు చేస్తే ఆ తప్పులు క్షమించు, వైరమేలయ్య మరచిన నేరములను కరుణగనవయ్య కైలాస గిరినివాస అన్నాడు ఈశ్వరుడు. బాళశంకరుడు, ఈ శివుడు ఒకడు నేనొకడు మాకు పెచ్చుకుంటుంది కొంచెం, ఎవడనో దండం పెడితే కరిగిపోతాం, ఆ తర్వాత వాడు ఈ దండం తర్వాత ఏ దండం పెడతాడో తెలియదు, అయినా ఏం చేస్తాం, ఇది మానవ సహజం. పరమేశ్వరుడు వెంటనే బోళాశంకరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమై, రావణ ఎంత భక్తితో పిలిచావురా, మహారావం చేసావు కనుక రావణుడనే పేరు పొందుతావు, నలిగిన నీ చేతులు సరిచేస్తున్నాను అని వాడిని బయటికి లాగి కొండను యథాప్రకారంగా నిలబెట్టి ప్రేమగా తన చేత్తో నిమరగానే వాడి శరీరం మళ్ళీ మంచి బలమైన వజ్రం వంటి శరీరంగా మారిపోయింది. అప్పుడు వాడు, పరమేశ్వర నీ రూపాన్ని చూశాను, తెలియక అజ్ఞానిని నోటికొచ్చినట్టలా మాట్లాడాను, బ్రహ్మదేవుడి వరాల వల్ల నాకు ఎలాగో దీర్ఘాయువు ఉన్నది, నన్ను ఎవరూ చంపలేరు, కానీ బ్రహ్మ ఇచ్చిన ఆయువు నాకు తక్కిన కాలాల్లో సుఖంగా వెళ్ళేలా చెయ్యి. వాడికి లోపల భయం ఉందండి, వాడు నాన్న శాపం పెట్టాడు, నందీశ్వరుడు శాపం పెట్టాడు కదా, అందుకని ఆ భయం కొంత లోపల లేకపోలేదు, అందుకని తక్కిన కాలములలో సుఖంగా బ్రతికేటట్టుగా చెయ్యి. తర్వాత నాకు ఎలాగో నరులన్నా వానరులన్నా భయం లేదు, వాళ్ళ చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో చావు లేకుండా వరం ప్రసాదించు అనగా, నీకు అన్ని వరాలు బాగుంటాయి, చంద్రహాసం అనే పేరుతో నా దగ్గర ఒక కత్తి ఉంది, ఈ కత్తి నీకు ఇస్తున్నాను, దీన్ని రోజు పూజించు, దీనిని నీవు పూజించినంతకాలం ఈ కత్తి నీ ఇంట్లో ఉంటుంది, ఏ రోజు పూజించకపోతే ఆ రోజు నీ ఇంట్లోంచి మాయమైపోయి కైలాసానికి వస్తుంది, ఈ కత్తి నీ దగ్గర ఉన్నంత వరకు నిన్ను ఎవరూ చంపలేరు, ఈ కత్తితో నువ్వు ఆఖరికి నన్ను కూడా చంపగలుగుతావు, అలాంటి వరం ఇస్తాను. ఎవడన్నా ఇలా ఇస్తాడా, ఇచ్చేసాడు ఆయన, చెప్పానుగా ఓ దండం పెట్టాడు, ఆహాహా వీడు నా భక్తుడు అనుకున్నాడు, చంద్రహాసం ఇచ్చేట. చివరికి ఏమైందో తెలిసా, ఈ చంద్రహాసం సీతాదేవి లంకానగరంలో ప్రవేశించాక ఈ చంద్రహాసాన్ని పూజించడం మానేడు, ఆ చంద్రహాసం మాయమైపోయింది, అది వాడి చేతిలో ఉంటే వాడిని జయించడం కష్టం. సీత లంకలో అడుగు పెట్టనంత వరకు వాడు శివుణ్ణి పూజించాడండో, ఒక్కసారి సీత అడుగు పెట్టింది ఇంకా లింగ పూజ పోయింది వాడికి, ఆ తర్వాత చంద్రహాస పూజ పోయింది, సీతనే లేవగానే చూడడం మొదలెట్టాడు, దాంతో ఆ చంద్రహాసం మాయమైపోయింది. ఆ చంద్రహాసం వాడి దగ్గర ఉంటే రాముడు వాడిని జయించడం ఎంత కష్టమయ్యేదో ఆలోచించండి, ఆఖరికి శివుణ్ణి కూడా చంపగలిగే కత్తిటది. ఇలాంటి వరాలు ఇచ్చేస్తాడు శివుడు పాపం, అందుకే శివుడు అన్నారు ఆయన్ని, బోళాశంకరుడు అన్నారు ఆయన్ని, అమాయకుడు ఆ పరమాత్ముడు, ఎంత అమాయకుడైనా వాడిని అవతల వాడిని చూసే ఇస్తాడు ఆయన, వీడు పిచ్చాడు ఏదో సమయంలో ఇందులోంచి బయటపడతాడని తెలుసు రండి ఆయనకు కూడా, పరమాత్ముడికి ఆ మాత్రం తెలియదు ఏమిటి. కానీ ఈ చంద్రహాసం ఇచ్చి సుఖంగా ఈ పుష్పకం మీద తిరుగు, అహంకరించకు సుమ. తర్వాత మరొక మాట, నీ ఆయువు తక్కిన ఆయువు సుఖంగా గడవాలంటున్నావు, నీవు కొంతమంది స్త్రీల జోలికి వెళ్ళినప్పుడు నీ ఆయువు నీకు సుఖమివ్వదు దుఃఖమిస్తుంది, వెళ్ళకూడని స్త్రీల జోలికి, యుద్ధం చెయ్యరాని పురుషుల జోలికి వెళ్ళకు, మహాత్ములతో తగాదా పెట్టుకోకు, బుద్ధిమంతుడవై మెలగు, అప్పుడు నిన్ను మృత్యువేమీ చెయ్యదు సుమ అని దీవించి పంపాడు. అక్కడ హెచ్చరిక ఉంది, కొంతమంది స్త్రీల జోలికి వెళ్ళొద్దన్నాడు, వెడితే నిన్ను ఏ వరాలు కాపాడవు, అలాగే ఎవరితో యుద్ధం చేయకూడదు అటువంటి వాళ్లతో పురుషులతో యుద్ధం చేశావా అప్పుడు ఈ వరములేవి నిన్ను కాపాడలేవు, ఎన్ని వరాలున్నా పాపాల వల్ల ఆ వరాలన్నీ పాడైపోతాయి, జాగ్రత్త అని హెచ్చరించి పంపేశాడు. అప్పుడు వాడు అహంకరించి నందీశ్వరుడికి శగాదిగా చూసి, చూసావా స్వామిని ఇక్కడికి రప్పించుకున్నాను, మళ్ళీ అక్కడ ఆయనతో తగాదాయే, అలా తగాదా పడి గుడ్లు ఎర్రజేసి చూస్తే ఆయన నవ్వుకున్నాడు. ఈ మూర్ఖుడి సంగతి తెలుసుగా, నందీశ్వరుడు అన్నట్ట శాపం పెట్టేటప్పుడే, నేను తలుచుకుంటే ఒక్క క్షణంలో నిన్ను చంపుతాను, కేవలం బ్రహ్మ మీద గౌరవంతో నిన్ను వదులుతున్నాను, బ్రహ్మ నిన్ను ఎవరు పడితే వాళ్ళు చంపలేరని వరం ఇచ్చాడు, అందువల్ల నరుల చేతిలో నీకు చావు ఉంది, నేను బ్రహ్మవరాన్ని కూడా తీసేయగలను కానీ బ్రహ్మని నేను గౌరవించాలి, అందుకని నేను చంపలేదన్నాడు, లేకపోతే నంది తలుచుకుంటే వీడంతండి, వీడో పంది ఆయన నందీశ్వరుడు, ఆయన ముందు వీడంత, కానీ బ్రహ్మ ఇచ్చిన వరాల్ని గౌరవిస్తున్నారు వాళ్ళు. దాంతో వాడు ఓహం అనుకున్నాడు, అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరి యమధర్మరాజు గారి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇంతకు పూర్వం నారదుడు ఆపాడుగా, ఈసారి ఆపలేదు, యమధర్మరాజు గారితో ఘోర యుద్ధం జరిగింది. యముడికి ఈయనకి ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా యముడు లోపలికి వెళ్ళి యమదండం తెచ్చి ఈ దెబ్బతో నువ్వు చచ్చావురా అని దండం ఎత్తాట. వెంటనే బ్రహ్మ వచ్చి చాలు చాలు ఆ దండం పొరపాటును కూడా వాడి మీద వేయకు. ఎందుకో తెలుసా, యమదండమును ఎవరి మీదకు వేసినా వాడు చావవలసిందే అని శివుడు నీకు వరం ఇచ్చాడు. నువ్వు ఇప్పుడు ఆ దండం వాడి మీద వేస్తే వాడు చావాలి, కానీ నేను వాడికి ఏం వరం ఇచ్చాను, దేవతల చేతిలో చావు లేకుండా వరం ఇచ్చాను. నువ్వు ఇప్పుడు యమదండం వేస్తే శివుడి వరాన్ని ధిక్కరించినట్టు అవుతుంది, వాడు చచ్చిపోతే బ్రహ్మవరం ధిక్కరించినట్టు అవుతుంది. ఈ పని చేయకు, యుద్ధరంగం నుంచి మాయమైపో అన్నట్ట బ్రహ్మ. లేకపోతే ఆయన దండం వేస్తే చచ్చిపోవాలి రావణాసురుడు. శివుడిచ్చిన వరాలు బ్రహ్మ ఇచ్చిన వరాల కంటే గొప్ప కదా మరి. దాంతో యమధర్మరాజు సర్లే అని దండం వేయకుండా మాయమైపోయాడు. లేకపోతే ఆ రోజే చచ్చేవాడు. యముడు ఎప్పుడైతే మాయమైపోయాడు ఈ పిచ్చాడు అనుకున్నాడు, యముడు నన్ను చూసి యుద్ధరంగంలో పిరికాడై పారిపోయాడు, యముడిని జయించా మృత్యువుని జయించా అని విర్రవీగాడు. అక్కడి నుంచి బయలుదేరాడు, వరుణదేవుడి మీదకి వెళ్ళాడు, వరుణుడితో ఘోర యుద్ధం చేశాడు. వరుణుడు ఓడిపోయి తన మెడలో ఉన్న దండ వాడికి ఇచ్చేశాడు. అమ్లానము అనేటటువంటి ఒక దండ ఉన్నది, ఎప్పుడూ వాడిపోని తామర పూల దండ అది తీసేసుకున్నాడు వాడు. అక్కడి నుంచి ఇంద్రుడి మీదకి వెళ్ళాడు, ఇంద్రుడితో ఘోర యుద్ధం జరిగింది. 10 సంవత్సరముల కాలం మహేంద్రుడితో యుద్ధం జరిగింది. ఇంతలో ఈ మేఘనాథుడు ఇంద్రజిత్తు వచ్చాడు. వాడు మేఘాల్లో ఉండి యుద్ధం చేసేవాడు, అపారమైన వరాలు పొందినవాడు, బ్రహ్మని మెప్పించినవాడు వాడు. వాడికి ఎవరి వల్ల చావు లేదట, పరమ బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడైన వ్యక్తి చేతిలో తప్ప వాడికి చావు లేదు. అందువల్ల వాడు ఇంద్రుడిని బంధించి లంకానగరానికి పట్టిపోయి చెరసాల్లో వేశాట. బ్రహ్మదేవుడు వచ్చి, రావణాసురుని మించిన వాడివి నువ్వు, ఇంద్రుడిని బంధించి చెరసాల్లో వేస్తే ఎలాగా అంటే నువ్వు ఆజ్ఞాపిస్తే వదిలేస్తానన్నట్ట. నేను ఆజ్ఞాపిస్తున్నాను, వాడిని విడిచిపెట్టే అనగానే బ్రహ్మగారు వరాలు ఇచ్చినవాడు గనక మహాత్ముడు గనక ఇంద్రజిత్తు వాడిని విడిచిపెట్టాడు. ఇంద్రుణ్ణి జయించి చెరసాలలో పెట్టడం వల్ల మేఘనాథునికి ఇంద్రజిత్ అని పేరు వచ్చింది. అప్పటిదాకా వాడి పేరు మేఘనాథుడు. వాడు ఎంత గొప్పవాడు ఆలోచించండి. వాడికి బ్రహ్మ ఏమని వరం ఇచ్చాడు, నువ్వు నికుంభిల అని ఒక యజ్ఞం ఉన్నది, ఆ యజ్ఞము చేసి శత్రువుల మీద యుద్ధానికి వెడితే ఎంత శత్రువైనా నీ చేతిలో ఓడిపోతాడు లేక చస్తాడు. ఆ యజ్ఞం మధ్యలో పాడైపోతే మాత్రం ఎవరి వల్ల యజ్ఞం ధ్వంసమయ్యిందో వాడి చేతిలో చావు నీకు తప్పదు. ఆ వ్యక్తి పెళ్ళయ్యి ఉండి బ్రహ్మచారి అయి ఉంటాడు, అటువంటి వ్యక్తి చేతిలోనే నీకు మరణం అన్నాడు. పెళ్ళైన బ్రహ్మచారి ఎవరు, లక్ష్మణుడు. 14 ఏళ్ళు వనవాసంలో భార్య లేకుండా కఠోర బ్రహ్మచర్య దీక్షతో విహరించాడు. అందుకే లక్ష్మణుడి చేతిలో చచ్చాడు వాడు. ఆ లక్ష్మణుడు కూడా నికుంభిలాయాగం చేయబోతుంటే లంకానగరంలో నికుంభిల అని ఒక దేవత ఉన్నది, మహాకాళి ఆవిడ, కాళిక యొక్క రూపం. ఆవిడకి యజ్ఞం చేసేట, ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి ఉంటే ఆ రోజుతో లక్ష్మణుడు కూడా చచ్చిపోవాలి. అందుకే విభీషణుడు వాడు యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞం పాడు చేస్తే వాడికి చావు తప్పదంటే లక్ష్మణుణ్ణి ఈ హనుమంతుడు భుజం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. విభీషణుడు ఆ యజ్ఞం జరిగే స్థలం చూపించాడు, ఆ యజ్ఞం పాడు చేశాడు లక్ష్మణుడు. దాంతో లక్ష్మణుడి చేతిలో వాడు మరణించాడు. అంతటి వీరుడు ఇంద్రజిత్ అంటే. ఈ విధంగా ఇంద్రజిత్తు సహాయంతో ఇంద్రుని జయించి అక్కడి నుంచి బయలుదేరాడు, అగ్నిని జయించాడు, నిరృతిని జయించాడు, వాయువుని జయించాడు. ఒక్క ఈశానుడంటే శివస్వరూపం కనుక ఆయన జోలికి వెళ్ళలేదు. అక్కడి నుంచి వాడు బయలుదేరాడు. ఒక రోజున మంచి పూర్ణిమ రోజు, శరత్కాల పూర్ణిమ, కార్తీక మాసంలో పూర్ణిమ ఎలా ఉంటుందో మీకు చెప్పాలా. కార్తీక పూర్ణిమ, ఆశ్వయుజ పూర్ణిమ ఈ రెండూ కూడా కలిపి శరత్ పూర్ణిమ అని పిలువబడతాయి. ఈ కాలములో పిండి వెన్నెలు కురుస్తుంది ఆకాశం నుంచి, స్వచ్ఛంగా ఉంటుంది నేల, వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది, బాగా ఎక్కువ చలి ఉండదు అలాగని వేడి ఉండదు. అటువంటి పూర్ణిమ నాడు పుష్పక విమానం ఎక్కి వాడు నందనవనంకేసి బయలుదేరాట. దారిలో ఓ చోట ఒక పరమసుందరి కనపడింది, బంగారుపు రంగులో ఉన్నది ఆ సుందరి. తెల్లని బట్టలు కట్టుకుంది, ఆ బట్టలు కట్టుకున్నప్పుడు బొడ్డు బయటికి కనబడేలాగా కట్టుకున్నదట, బొడ్డు కిందకి కట్టిందట. పూర్వం పతివ్రతలు బొడ్డు కిందకి చీర కట్టేవారు కదా, పూర్వం పతివ్రతలను ఉండేవారు, అందుకని వాళ్ళు కొన్ని నియమాలు పాటించేవారు. అందుకని కిందకి కట్టింది ఈవిడ. పెద్ద నాభి కనబడుతూ ఉండగా తెల్లని వస్త్రాలు కట్టుకుని పెద్ద జుట్టు కొప్పు కింద పెట్టుకుని, కొప్పులోంచి కొంత జుట్టు కిందకి విడిచిపెట్టి అందులో మల్లె పువ్వులు పెట్టుకుని శ్వేతవస్త్రాలతో ఒళ్ళంతా చందనం పూసుకుని పాటలు పాడుకుంటూ బయలుదేరింది. ఆవిడే దేవలోకంలో నాట్యం చేసే రంభ. ఈవిడ నలకోబరుండి కుబేరుడి కుమారుణ్ణి నలకోబరుణ్ణి వరించి పెళ్లి చేసుకుంది. అందుకని ఆ పూట కుబేరలోకానికి వెళ్ళి నలకోబరుడితో సరదాగా తిరుగుదామని బయలుదేరిందిట. ఆ బయలుదేరేది ఒంటరిగా బయలుదేరడం ఒక తప్పు అయితే తెల్లని బట్టలు పలసని బట్టలు కట్టుకుంది, ఆ కట్టుకుంటూ పాటలు పాడుకుంటూ వెడుతోంది. అప్పటికీ కుబేరుడు చెప్పాడు, ఏవమ్మో రాత్రిపూట నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి పూర్వకాలపు రోజులు కాదు, ఇప్పుడు ప్రస్తుతం పరిపాలన అంతా భయంకరంగా ఉన్నది. పరమనీచాతినీచుడు రావణాసురుడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు. స్త్రీ కనపడితే, సుందరీమణి కనపడితే వాడు ఇక వాళ్ళని విడిచిపెట్టడు అని హెచ్చరించేట. అయినా వినిపించుకోకుండా రాత్రి బయలుదేరింది. ఆ బయలుదేరుతున్నప్పుడు నా వంటి సుందరి ఎక్కడున్నది, ఈ లోకంలో ఎటువంటి యోగినైనా పడగొడతాను, ఎటువంటి వాడైనా భోగి అయిపోతాడు అనుకున్నది. ఏమి శ్లోకాలండి అక్కడ రాశారు! తెలుగులో కంకంటి పాపరాజు గారు చాలా అద్భుతమైన పద్యాలు రాశారు. యాగాలు ఎన్నో రకాల త్యాగములు నా కౌగిట్లో సుఖాలు పొందడం కోసమే చేస్తానంటే, యజ్ఞం చేసినవాడు స్వర్గానికి వస్తాడు, స్వర్గానికి వస్తే నా కౌగిలి సుఖం వస్తుంది, చచ్చాక నా దగ్గరికి రావడానికి భూలోకంలో యాగాలు చేస్తున్నారు, త్యాగం చేసి దానం చేస్తున్నారు, స్త్రీ జోలికి వెళ్ళనని భీష్మించుకున్నటువంటి పురుషుడు నన్ను చూచాడా, ఆ బ్రహ్మచర్య దీక్ష విడిచిపెట్టి నా వెంట పడకుండా ఉంటాడా, అది నా సౌందర్యం అనుకున్నదట పాప ఆవిడ. ఒక విధంగా మరి ఆ అండం కూడా తప్పే, అయినా ఆవిడ సౌందర్యమణి కనుక ఆభిజాత్యంతో అలా అన్నది. ఆభిజాత్యం అంటే ఏమిటి? పుట్టుక యొక్క గొప్పతనం. నేను గొప్ప జాతిలో పుట్టాను అని ఎవడన్నా అనుకుంటే దానికి ఆభిజాత్యం అని పేరు. నా వంశం గొప్పది, నా అందం గొప్పది అని అనుకుంటే దానికి అభిజాతస్య, జాత అంటే పుట్టినవాడు, పుట్టినదాన్ని జాత అని స్త్రీలింగంలో వాడతాం. నా పుట్టుక గొప్పదని ఎవడైనా తన వంశాన్ని వర్ణించుకుంటే దానికి ఏమని పేరు? ఆభిజాత్యము అని పేరు. అంతేగాని ఆభిజాత్యం అంటే ఇంకేదో కాదు, దానికి అర్థం ఒకటే, నేను గొప్ప వంశంలో పుట్టా, మాది మీసాలు మీద నిమ్మకాయలు నిలబెట్టే వంశం, లేకపోతే మా వంశంలో వాళ్ళంత గొప్పవాళ్ళు, మన రక్తం గొప్పది, అది గొప్పది అని తెగ పదే తన వంశాన్ని వర్ణించుకుంటే దానికి ఆభిజాత్యం. తన పుట్టుక మీద, తన వంశం మీద, తన కులం మీద ఎక్కువ వ్యామోహం ఉన్నవాడు అని అర్థం. అలా అనుకున్నది ఆవిడ. దాన్ని మంచి అద్భుతమైన పాట కింద రాశారంటే, రాసిన వాడు ఎవరో కానీ మర్చిపోయాను. ఈ మధ్యకాలంలో గేయ రచయిత గొప్పవాడు, గేయం అంత గొప్పదనమాట.
సరసాల జవరాలను నేనే గద, సరసాల జవరాలను మగువల వల్లని మునియైనా నా బిగి కౌగిలి కొన చేసాచు కాదా, యాగము యోగము భోగములని నా బిగి కౌగిలి సుఖములకేగా సరసాల జవరాలను.
ఇవి శ్లోకాలకు అనువాదం లాంటివి, గుర్తుపెట్టుకోండి. అంత అందంగా రాసింది ఆవిడ. పొరపాటును కూడా పురుషుడికేసి తలెత్తి, స్త్రీకేసి తలెత్తి చూడనటువంటి ఒక నిష్ఠాగరిష్ఠుడు ఉన్నాడు, ప్రవరాఖ్యుడి లాంటి వాడు. అసలు స్త్రీకేసి చూడడు, అటువంటి వాడు కూడా నన్ను చూశాడంటే కౌగిలించుకోవడానికి చెయ్యి చాచకుండా ఉంటాడా, ఈ భూలోకంలో చేసే యాగాలు, ఈ యోగాలు, ఈ త్యాగాలు నా కౌగిల్లో సుఖం కోసమే కదా అనుకుంటూ పాడుకుంటూ నలకోబరుడున్న చైత్రవనం కేసి బయలుదేరింది. కుబేరుడి యొక్క వనం పేరు చైత్రవనం, ఇంద్రుడి వనం నందనవనం. ఈ చైత్రవనం కేసు పెడుతున్న సమయంలో విమానంలో, పుష్పక విమానంలో రావణాసురుడు చూశాడు. వాడికి మతిపోయింది, ఏమి సౌందర్యం! ఇంత పూర్వం ఎంతోమంది సుందరీమణులు కనబడ్డారు, నా భార్య మండోదరి కంటే, ఈ మధ్యకాలంలో నాకు దొరికినటువంటి మరొక ధాన్యమాలిని అనే స్త్రీ కంటే ఇది అందంగా ఉందనుకున్నట్ట అనుకుని దగ్గరకు వచ్చి, యువతీయును వెవరివన్నాడు, మగువ ఎవరవు నువ్వు, కంటి మీద రెప్పపాటు లేదు గనక దేవతాస్త్రీలా ఉన్నావు నువ్వు. అవునా, నువ్వు దేవతాస్త్రీవేనా అంటే, మామయ్య గారండి అంది. వసినీ దుంప దగ్గర ఈ మామయ్య గారు ఏమిటి ఈ పిలుపు అన్నాడు ఆయన. ఇది తిక్కన గారు నిర్వచన ఉత్తర రామాయణంలో అపూర్వంగా ఆ సంభాషణ నడిపాడు. మామగారు అంటావు ఎవరు నువ్వు అంటే, అదేమిటండి అలా అంటారు, నేను మీ కోడలనండి, మీ అబ్బాయికి భార్యనంటే, మా అబ్బాయి ఇంద్రజిత్తు నిన్ను తీసుకొచ్చినట్టు నేను చూడలేదన్నాడు. ఇంద్రజిత్తేనేటి మీ అబ్బాయి, కుబేరుడు మీ అన్నయ్యనా? అవును. ఆ కుబేరుడు కొడుకు నలకోబరుడు, ఆయన భార్యనండి అంది. ఓహో, సవతి కోడలివా, అయితే వరుసకేం ఢోకా లేదన్నాడు వీడు. సొంత కోడలైతే కొంత వెనక అంజ వెయ్యాలి, అంటే దీన్ని బట్టి వీడి లక్షణం ఆలోచించండి. ఒకవేళ తన కోడలు కాదనుకుందాం, అన్నగారేగా వాడు, ఒక తండ్రి కుమారులేగా, అన్నగారి కోడలు తన కోడలు కాదట. అలాంటి వరస ఎరగనటువంటి కామపిశాచి వాడు, వాడు గొప్పవాడు అని పోస్టింగ్ పెట్టిన దౌర్భాగ్యుడు ఈ కామపిశాచి యొక్క వంశంలో పుట్టినవాడు అనమాట. ఎంత నీచులు కాకపోతే రావణుడు, రావణుడు బ్రహ్మ ఏంటండి, వాడు ఒక్కసారి బ్రహ్మవంశంలో పుట్టినా నిత్యం పచ్చి గొడ్డు మాంసం తినేస్తాడు, మనుషులు పీక్కు తింటాడు. ఇందాక చెప్పాను కదా, కుబేరుడు దూతను నరికేసి తాను తిని తినమని తన సేవకులకు ఇచ్చాడు, వాడు జ్ఞానే. శివుణ్ణి తెగ తిట్టాడు శివభక్తుడా, తర్వాత సావు దెబ్బలు తగిలేక పూజించడం పక్కన పెట్టండి. దెబ్బలు తగలకి తను శివుణ్ణి తెగ తిట్టినవాడు, నందీశ్వరుణ్ణి తిట్టినవాడు, కనిపించిన స్త్రీని ఎత్తుకుపోతాడు, వాడు గొప్పవాట. ఏం చేస్తాం, కాలప్రభావం వల్ల ఏంటంటే మూర్ఖుల చేతికి ఏది పడితే అది రావడం ఎంత ప్రమాదమో తెలుస్తున్నది అన్నమాట. సరే ఇది పక్కన పెడితే, కుబేరుడు కోడలు కనుక వరుసకేం డోకలేదు, అయినా కోడలతో రమించటం మంచిది మా రాక్షస జాతికి అనగానే ఆవిడ తెల్లబోయి, పొల్లు పగు బ్రహ్మవంశమున్న బుట్టి శృతుల్ పఠించి ఘోర నిష్ఠల తపము పునర్చి బహు సత్క్రియలు దిన మిమ్ము వంటి పెద్దలే తగువాయు వరుస దప్పి చరించిన ధాత్రిలోపల కలులిక పాయ నేరుతురే కాపథముల్ ధనుజాధినాయక. ఇది తిక్కన గారి నిర్వచనోత్తర రామాయణంలో పద్యం. పవిత్రమైన బ్రహ్మవంశంలో పుట్టావు, బ్రహ్మ మానస పుత్రుడు పులస్త్య ప్రజాపతి, ఆయన కొడుకు విశ్రవసుడు, విశ్రవసుడు కొడుకు నువ్వు, అంటే బ్రహ్మవంశంలో పుట్టావు. అక్కడ తాగావా, మీ నాన్నగారి దగ్గర శృతుల్ పఠించి వేదాలు చదువుకున్నావు, నిష్ఠతో తపస్సు చేసావు, ఎన్నో మంచి యజ్ఞములు చేసావు. 10 తలలు నరుక్కుని యజ్ఞం చేశాడు కదా బ్రహ్మ కోసం, కాబట్టి సామాన్యం కాదు అది, గొప్ప యజ్ఞము చేసావు. ఇన్ని రకాలైన మంచి పనులు చేసిన నువ్వు వావి వరస విడిచిపెట్టి అన్నగారి కోడల్ని పొందాలని కోరుకోవడం కంటే నీచమైన పరు మరొకటి ఉన్నదా? నీ వంటి వాళ్ళు మహాత్ములు త్రోవ తప్పితే, వరుస తప్పి చెరిస్తే ఈ లోకంలో నీచులు రెచ్చిపోరా? వాళ్ళంతా నిన్ను ఆదర్శంగా చేసుకోరా? నీచ మార్గంలో వాళ్ళు ప్రవర్తించరా? నువ్వు ఆలోచించు ధనుజాయుధినాయగా అనగానే అప్పుడైనా వెళ్ళిపోవాలి. వాడు ఏమన్నాడు తెలుసా, అలాగా దేవతాస్త్రీలకి వేశ్యలకు కూడా వరసలు ఉంటాయా? జన్న కుండు సుతుడును జన్నం బుసలిపిన పొల్లతి వారేమి కావలయు నీకు అన్నదమ్ములు సోమయాజులై వచ్చిన కలికి వారేమి కావలయు నీకు తండ్రియు తనయుండు యజ్ఞం బుసలిపిన లలన వారేమి కావలయు నీకు అన్నదమ్ములు సోమయాజులై వచ్చిన లలనా వారేమి కావలయు నీకు. ఇంత అద్భుతమైన పద్యం మానవమాతుడు రాయలేడు. కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణంలో శ్లోకానికి అనువాదంగా ఈ పద్యం రాశారు. ఓ చోట అన్న తమ్ముడు యజ్ఞం చేసి సోమపానం చేసి శరీరం విడిచిపెట్టారు, శరీరం విడిచాక స్వర్గానికి వస్తారు. ఇప్పుడు ఈ అన్నదమ్ములిద్దరిని నువ్వు వరించక తప్పదు, అప్పుడు నీకు వాళ్ళ వరస ఏమవుతుంది అన్నాడు. చచ్చాక ఎక్కడో స్వర్గానికి వెళ్ళాక వరస ఏమిటండి, బతికొండగా వరస కానీ. కానీ మూర్ఖుడు తన పాండిత్యాన్ని అలా వినియోగించి అన్నదమ్ములు యజ్ఞము చేసి సోమరసం తాగి శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వచ్చాక రంభ సంభోగం పొందాల్సిందే కదా, అప్పుడు వాళ్ళు ఏమవుతారు, ఓ తండ్రి కొడుకు ఇద్దరు యజ్ఞం చేశారు స్వర్గానికి వచ్చారు, అప్పుడు ఆ తండ్రికి కొడుక్కి నువ్వేమవుతావు? బావగారు మరిది గారు యుద్ధంలో చచ్చారు, వాళ్ళిద్దరూ యుద్ధంలో చచ్చిపోతే వీరస్వర్గం పొందుతారు, అప్పుడు వాళ్ళు నీకేమవుతారు? ఈ విధంగా వాడు నోటికొచ్చినట్టు మాట్లాడి, వా వివరుసలు గణియింపవచ్చితేని కలికి మాతోడవాటాడవశమే నీకు వనిత మాతోడమాటాడవశమే నీకు చాలు చాలింక వెర్రి వాదాలు మాని వగలు తీరిచి ఎరవే చిగురుబోణి. అనవసరంగా వ్యర్థవాదాలు చెయ్యకు, వావి వరస గురించి నాకు చెప్పకు, నీ సంగతి నాకు తెలుసు, దేవవేశ్యలకి వరస లేదు, ఎవడొస్తే వాడితో తిరగవలసిందే. ఇదంతా నిజంగా కల్పితం, దేవవేశ్యులకి వరస లేకపోవటం, ఈ ఇష్టవతుడు తిరగడం, మనం అనుకున్న ఈ సంభోగాలు స్వర్గంలో నిజంగా ఉండవు, స్వర్గ సుఖాలు వేరు. అయినా రావణాసురుడికి జ్ఞానం అంతవరకే ఉంది కనుక నీకు వరస ఏమిటి, ఈ సంభాషణ వ్యర్థ సంభాషణ విడిచిపెట్టు, నాతో క్రీడించన్నాడు. అప్పటికే ఆవిడ ఎన్నో చెప్పింది, చెప్పినా వినిపించుకోలేదు, మీద పడ్డాడు. పరమనీచుడు వీడు, ఇక్కడ వాల్మీకి రాసినటువంటి ఘట్టాన్ని వివరిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అంత వర్ణన నేను కూడా చేయలేను, ఎందుకంటే కొన్ని మగవాళ్ళు కూడా వర్ణించలేనంత జుగుప్సాకరమైన పనులు వాడు చేశాట. ఒక ఆవుబోతు ఆవు వెంటపడినట్టుగా, ఒక దున్నపోతు ఒక గేదె వెంటబడ్డట్టుగా, ఒక మంచి తామర పువ్వుల చెరువులో మదపుటేనుగు ప్రవేశించి ఆ చెరువుని కలచివేసినట్టుగా కలచివేసేటవాడిని. ఓ చోట తామర పువ్వులు కొలను ఉన్నది, ఆ కొలను నిండా తామర పువ్వులు, తామర కాడలు, కలువు పువ్వులు ఉన్నాయి. అందులో మదపుటేనుగు ప్రవేశిస్తే ఎలా ఉంటుందండి? తొండంతో తెంపేస్తుంది, కాళ్ళతో తొక్కేస్తుంది, ఆ కొలను కొలనంతా మురికి మురికి అయిపోతుంది. అలా కలచి వెయ్యబడిన ఏనుగు చేత కలచబడిన పద్మాకరం వలె కొలను వలె అయిపోయేదటి పాప ఆవిడ. అలా ఆవిడ బలాత్కరించి శరీరాన్ని చిన్నాభిన్నం చేసి చీరలు చింపిబారేసి నగలన్నీ తెంపిబారేసి ఆవిడ ఆపాదమస్తకం అంతా కంపైపోయేలా చేసేసాడు. ఆ తర్వాత నవ్వుకుంటూ పోయేట పైగా, చూసావా నీ అంతటి నీవు అంగీకరించి ఉంటే రాక్షసరతి జరిగేది కాదన్నట్టు పైగా ఏడుస్తూ ఇలాగే వెళ్ళి నలకోబరుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చి, చూసావా మీ మామగారు మీ తండ్రి గారు రావణుడు చేసిన పని అనగా నలకోబరుడు అగ్రహోదగ్రుడై ఓరినీచ రావణ గర్వాంధుడవై కోడల్ని బాబోయని మొరపెట్టుకున్నా వినిపించకుండా రంభని చెరిచావు, ఇదే నీకు నా శాపం అని చేతిలోకి నీళ్లు తీసుకుని, ఈరోజు నుంచి నీకు ఇష్టము లేని స్త్రీని, అంగీకరించని స్త్రీని బలాత్కారంగా అనుభవిస్తే నీ తల నూరు చెక్కలైపోగాక అని చెప్పించాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఇది జరిగిన కొద్ది రోజులకి మళ్ళీ వీడు బ్రహ్మలోకానికి బయలుదేరాడు. అందరూ దేవతలు ఎందుకు సంతోషించారు? నలకోబరుడు శాపం పెట్టాడు, పరస్త్రీ తోలికెడితే వాడి తలకాయ తెగిపోతుంది, తలకాయ నూరు చెక్కలైపోతుందని. ఇది జరిగిన ఒక ఏడాది తర్వాత బ్రహ్మలోకంకేసి బయలుదేరేట్టు వీడు బ్రహ్మ దర్శనం చేసుకుందామని. ఆ దారిలో పుంజికస్థల అని ఒక అప్సరస కనపడింది. ఎంత అందంగా ఉంటుందో పుంజికస్థల రంభని మించిన గొప్ప అప్సరస. ఈ పుంజికస్థల బ్రహ్మదేవుడి సన్నిధానంలో నృత్యం చేయడానికి ఎడుతోంది, పాటలు పాడి నృత్యం చేయడానికి. ఇంతలో ఈ దౌర్భాగ్యుడు ఆవండి పట్టుకున్నాడు, ఆవండి చెరిచాడు, వాడి తలకే నూరు చెక్కలు అవ్వలేదు. ఎందువల్ల? బ్రహ్మగారిచ్చిన వరాలు వీడికి ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నలకోబరుడి యొక్క శాపం మాట వరసకు కూడా రావణాసురుడికి తగలలేదు. నలకోబరుడి తపశ్శక్తి కంటే రావణాసురుడి తపశ్శక్తి గొప్పది. శివుడు బ్రహ్మ వరాలు ఇస్తే వీడే శాపం పెడితే ఏం పని చేస్తుందండి? పద్మాకర్ గారు వరం ఇస్తే, ఏ కశ్యప్ గారు శాపం పెడితే ఆ శాపం తగలదు. ఇక్కడ గురువుగారి యొక్క వరం ఉంది, దాంతో వాడు ఏం అవ్వలేదు. కానీ పుంజికస్థల ఏడుస్తూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది, ప్రభు నీ సన్నిధానంలో నృత్యం చేయడానికి వస్తున్న నన్ను ఇలా చెరిచాడు రావణుడు అనగానే వెంటనే బ్రహ్మదేవుడు రావణాసురుడిని పిలిచి చేతిలోకి నీళ్లు తీసుకుని వాడి మీద జల్లి పిలిచి మరీ శాపం పెట్టాడు. మూర్ఖుడా, నీకు ఎవరో చెబితే వినవు, చస్తావు, అందుకే పిలిచి శాపం పెడుతున్నాను నేను. ఈరోజు నుంచి నీకు ఇష్టం లేని స్త్రీని, ఇష్టం ఉంటే సరే నీ ఇష్టం, కానీ తొందరపడి ఎవరినైనా బలాత్కరిస్తే, ఇష్టం లేని స్త్రీని బలాత్కరిస్తే నీ తల నూరు చెక్కలై తక్షణం చచ్చిపోతావు అని చెప్పించాడు. అప్పటి నుంచి రావణాసురుడు ఇష్టం లేని స్త్రీని బలాత్కరించట్లేదు, అందుకే సీతని బలాత్కరించలేదట వాడు. ఆ మాట మళ్ళీ వాడు యుద్ధకాండలో చెబుతాడు. యుద్ధకాండలో వాడితోటి మహాపారుసుడు అని ఒక రాక్షసుడు, ఏ ఎందుకు సీతను తెచ్చి అక్కడ పెట్టి రోజు బతిమాలతావు, కోడిలా బలాత్కరించచ్చు కదా అంటాడు. బలాత్ కుక్కుట వృత్తి అయినా అంటాడు. అంటే అప్పుడు ఆయన, నాకు బలాత్కరించాలని లేక కాదు, ఒకప్పుడు రంభాసంగం అలాగే చేశాను, ఆ తర్వాత పుంజికస్థలను అలాగే చేశాను, కానీ బ్రహ్మగారు నా నెత్తి మీద నీళ్లు చల్లాడు, శాపం పెట్టాడు. ఈ వరాలు ఇచ్చిన బ్రహ్మే శాపం పెట్టాడు. అందువల్ల పరస్త్రీని బలాత్కరిస్తే నా తలకే నూరు చెక్కలే చేస్తాను, అందుకే రోజు ఎదురుగుండ పెట్టి బతిమాలుతున్నాను, లేకపోతే మీరు నాకు సలహా ఇవ్వాలా, మీకంటే ఏడాకులు ఎక్కువ చదివాను అన్నాడు వాడు. ఎంత నీచుడు ఆలోచిస్తున్నారు ఇవన్నీ మీరు, ఈ వింటూ వింటే మీ రక్తం ఉడికిపోవాలి. వాడు పరమ పాపాత్ముడు అనమాట. అటువంటి పాపాత్ముడిని మహాపురుషుడు అంటాం. వాడికి ఏమీ తెలియదు. మన వాళ్ళు కల్పించి రావణుడు అంటే బ్రహ్మ, ఒక వాడేదో శివభక్తుడు, వాడు రాముడి చేతిలో తొందరగా చచ్చిపోవడానికి నీ పాపాలు చేశాడని మనం కల్పించుకున్నాం తప్ప రామాయణంలో ఎక్కడా లేదు. వాడికి శాపం వల్ల అన్నీ మర్చిపోయేవాడు, అలా రాక్షసుడిగా పుట్టాడు, పరమ పిశాచంలో ప్రవర్తించాడు. స్త్రీలని వాడు ఏడిపించినట్టుగా భూలోకంలో మళ్ళీ నరకాసురుడు ఏడిపించాడు తప్ప ఇంకెవరు ఏడిపించలేదు. ఇక్కడ నుంచి రావణాసురుడు భయపడేవట్ట, ఎవరైనా అందంగా కనపడితే వాళ్ళు ఎత్తుపోయి బతిమాలి కాళ్ళు పట్టుకుని నన్ను వరించండో అనేవాడు, వరిస్తే వాళ్ళని భోగించేవాడు, లేదా చెరసాల్లో పెట్టి పీడించి బెదిరించేవాడు. ఇంకా ఆ రోజు నుంచి బలాత్కారాలు మాత్రం ఆగాయి. అక్కడి నుంచి బయలుదేరాడు మళ్ళీ వాడు. దారిలో ఒక అపూర్వమైన దృశ్యం చూశాడు. అక్కడ మహాద్భుతమైన సుందరీమణి ఒక యజ్ఞశాలలో కనపడింది. పూర్వం వేదవతి అని ఒక పరమ సుందరీమణి ఉన్నది. ఋషులంతా కలిసి బ్రహ్మశిరుడనే ఒక ఆయన్ని ప్రార్థిస్తే ఆయన ఒక యజ్ఞం చేశాట. యజ్ఞంలో వేదం చదువుతూ ఉండగా పరమసుందరీమణి పుట్టింది. అక్కడ వేదము చదువుతూ ఉండగా పుట్టింది కనుక వేదవతి అన్నారు. వెంటనే అందరూ ఆవిడకి నమస్కరించి, వేద పఠనము చేస్తున్న సమయంలో యజ్ఞకాలంలో పుట్టిన సుందరి, నీవు వేదవతివి. ఎవరు అనగా ఆకాశవాణి, ఆదిలక్ష్మీదేవి ఈ రూపంలో పుట్టింది, వేదం అంటే ఇష్టం కనుక ఈవిడ లక్ష్మీ అని స్వయంగా చెప్పింది. అంటే ఆదిలక్ష్మీదేవి వేదవతి రూపంలో పుట్టింది. ఆ వేదవతి ఋషుల యొక్క ఆశ్రమంలో రోజు పొద్దుటిపోటు వచ్చి వాళ్ళ వేదం విని వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉండేది. తండ్రి బ్రహ్మశీర్షుడు. ఒకనాడు రావణుడు పుష్పక విమానం మీద అక్కడికి బయలుదేరాడు. ఈ వేదవతిని చూచాడు. వాడికి మతిపోయింది. లక్ష్మీదేవి భూలోకంలో బంగారపు రంగులో ఈ రూపంలో ఉన్నది. వెంటనే వాడు విమానం ఆపి కిందకి దిగాడు. సుందరి కాశిత్వం కళ్యాణి దైవీవా మానుషీచవా. ఓ సుందరి, నీవెవరవి? దేవతాస్త్రీవా, మానవ స్త్రీవా, లేక వైకుంఠం నుంచో కైలాసం నుంచో వచ్చిన మరొక దివ్య స్త్రీవా? మానవ స్త్రీలా మాత్రం అనిపించటం లేదు. ఏమి సోయగం, నీ శరీరమంతా సువర్ణవర్ణంతో ఉన్నది, బంగారపు రంగులో ఉన్నావు. కట్టుకున్నవి నారవస్త్రాలైనా ఆ నారవస్త్రాలకు కూడా నీ వల్ల విలువ వచ్చింది. చక్కనమ్మ ఏమని కట్టుకున్నా బాగుంటుందిట. అందంగా ఉన్నవాళ్ళు పిచ్చి కొట్టు కట్టుకున్నా గుడ్డకు కూడా విలువ వస్తుందండి. అవి కొంతమంది ఒళ్ళంతా నగలు తెగేసుకుని మాయించి పట్టు చీరలు కట్టుకొస్తారా, చూడడానికి ఎలా ఉంటుందంటే కోతికి చీర కట్టినట్టు ఉంటుంది. నిన్ను చూస్తే నాతి చీర కట్టుకున్నట్టున్నది. అంత సుందరీమణివి ఎవరు అని అడిగితే, మూర్ఖుడా, ఇది యజ్ఞశాల, నువ్వు నీచుడివి, తాగి మైకంలో వచ్చావు, ఇప్పుడు నీకు సమాధానం ఏమను పో అంటే జుట్టు పట్టుకున్నట్ట. జుట్టు పట్టుకోగానే అక్కడ వరకు ఆ వెంట్రుకలు తెంపేసింది ఆవిడ, చేత్తులా కొట్టిందిట. వాడు ఆ జుట్టు పట్టుకున్నాడు కదా, పొడుగ్గా ఉన్న ఆవిడ కేశములు వాడి గుప్పిట్లో ఉన్న వెంట్రుకల దగ్గర చేత్తో పటక్కని తెంపుకుని, వేదవతిని నేను, వేదం జరుగుతున్న యజ్ఞశాలలో ఆవిర్భవించిన అయోనిజని, నీ పాలిటి మృత్యువుని, నీ గుప్పిట్లో తెగిపోయి ఉన్న కేశములు, నీ కంఠార్పిత కాల పాశములు. మూర్ఖుడా, నేను నా శరీరాన్ని యజ్ఞానికి ఆహుతి చేసుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు నా జుట్టు పట్టుకున్నావు గనక. కానీ కంగారు పడకు, మళ్ళీ మరొక చోట అయోనిజనై ఆవిర్భవిస్తాను. నీ లంకానగరం సర్వం భస్మీపటలం చేస్తున్నాను, ఇదే నీకు నా శాపం అని పలికి వాడు చూస్తూ ఉండగా యజ్ఞగుండంలో ప్రవేశించి భస్మమైపోయింది. వాడు మూర్ఖుడు కదా, అయ్యయ్యయ్యో ఎటువంటి సౌందర్యం భస్మమైపోయింది, వెంట్రుకలు దక్కే, ఈ వెంట్రుకల్ని మందసంలో భద్రపరుచుకుంటాను అని ఆ వెంట్రుకలు తీసుకెళ్ళి లంకానగర్లో పెట్టాట. ఆ వెంట్రుకలు పెట్టిన వేళా విశేషం మృత్యుదేవత వాడి ఇంట్లో ప్రవేశించింది. ఆ వెంట్రుకలే వాడికి తర్వాత కాలపాశ్యం అమపాశ్యాలు అయ్యాయట. ఆ విధంగా అమ్మవారు లక్ష్మీదేవి వేదవతి తన శరీరాన్ని ఆ అగ్నికి భస్మం చేసుకున్నది. అక్కడి నుంచి వాడికి పతనం మొదలయ్యింది. వీడిక్కడి నుంచి బయలుదేరాడు. శ్వేతద్వీపం అని ఒక ద్వీపం ఉన్నది. అద్భుతమైనది ఆ శ్వేతద్వీపం అంటే విష్ణుమూర్తి తిరిగే ద్వీపం. మొత్తం మనకి ద్వీపాలు చాలా ఉన్నాయి తెలుసుగా, నవద్వీపాలు, నవఖండ భూమండలం ఇది. ఇందులో జంబూద్వీపంలో మనం ఉన్నాం. జంబూద్వీపం, శ్వేతద్వీపం, క్రౌంచద్వీపం, ఇక్షుద్వీపం, రమణకద్వీపం, ఇలాంటి ద్వీపాలు మొత్తం 9 ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ 9 ద్వీపాలు బాగా ప్రసిద్ధికి ఎక్కాయి. ఇది కాక సప్తద్వీపములని తర్వాత కాలంలో దాన్ని విభజన చేశారు. నవద్వీపాలు కాస్త, నవద్వీపాలతో కూడినటువంటి మండలం కాస్త సప్తద్వీపం అయింది. అందుకే అప్పటి నుంచి సప్తద్వీప వసుంధర అండం మొదలుపెట్టాం మనం. ఆ సప్తద్వీపాలు ఏమేంటి వరుసగా? శ్వేతద్వీపము, జంబూద్వీపము, క్రౌంచద్వీపము, ఇక్షుద్వీపము, రమణకద్వీపము, జాబాలి ద్వీపము, శ్వేతద్వీపం. ఇందులో శ్వేతద్వీపం విష్ణుమూర్తి యొక్క నివాసస్థానం. ఒకరోజున రావణాసురుడు అక్కడికి వెళ్ళాడు. మంచి పండు వెన్నెల కాస్తున్నది ఆ సమయంలో. ఆ పండు వెన్నెట్లో అపూర్వ రీతిలో బంగారపు రంగులో ఉన్న ఆడవాళ్ళు కొందరు ఆడుకుంటున్నారు. ఇంతకీ ఏం ఆడుకుంటున్నారు? పూలబంతితో ఆడుకుంటున్నారట, పూలబంతి విసురుకుంటూ. రావణాసురుడు విమానం ఆపి, అబ్బా సుందరీమణులు ఇంతమంది ఒకే చోట కనబడుతున్నారు, ఇటువంటి సుందరీమణులు నేను ఎక్కడ చూడలా, రంభ కంటే, పుంజిక స్థల కంటే, ఇంద్రుడి భార్య శచి కంటే, ఆఖరికి పార్వతి కంటే కూడా అందంగా ఉన్నారు వీరు అంటూ వాళ్ళ వెంటబడ్డాట. ఓహో, నువ్వా రావణ, నీకేం కావాలి అన్నారు ఆ సుందరీమణులు. మీరే కావాలి, మీతో కాసేపు పూలబంతి ఆడుకుని ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ లంకా నగరానికి పట్టుకుపోతాను, నా లంకాద్వీపం మీకు ఇచ్చేస్తాను అనగా, అయితే ఈ పూలబంతి పట్టుకో అని విసిరారట. ఆ విసిరిన బంతిలో పట్టుకోబోయాడు. ఆ బంతి వచ్చి ముక్కుకు తగలగానే ఢామ్ అనే శబ్దంతో కొప్పగూలిపోయాడు వాడు. ముక్కు పగిలిపోయింది. పూలబంతి అనుకున్నాను, అమ్మ బాబోయ్ ముక్కులా అయిపోయింది ఏమిటి అనుకుంటే ఆడవాళ్ళు పక్కపక్క నవ్వారు. రారా అన్నారట. చీరని జాగ్రత్తగా వెనక్కి బిగించి గోచీలో బంధించారట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలుతో తన్నడం మొదలెట్టారు. ఓ స్త్రీ ఎడంకాలతో తన్నింది. వీడు రివ్వు ఎగిరి కింద పడుతూ ఉంటే ఇంకో స్త్రీ రివ్వును పైకి లేచి, మనం ఈ మధ్యన కరాటే కొట్టి దెబ్బలు కొడుతున్నారు ఆడవాళ్ళు అలాగా, ఇంకొక ఆవిడ ఎడంకాలతో తన్నిందిట. కింద పడేవాడు పైకి లేచిపోయాడు. ఆ ఆడవాళ్ళు వాడిని కాసేపు ఫుట్బాల్ ఆడారు, క్రికెట్ బాల్ ఆడారు, సిక్సర్లు కొట్టారు వాడితో. వాడి శరీరం అంతా నలిగిపోయింది, చేతులు విరిగిపోయాయి, ముక్కులు పగిలిపోయాయి, తలకాయ పగిలిపోయింది. కాసేపు ఆడి వాడిని చేత్తో పుచ్చుకుని ఒక ఆవిడ గిర్రను తిప్పి విసిరిందిట. వాడు బాబో అన్నాడు. ఆ శ్వేతద్వీపం దగ్గర వాడిని విసిరితే వచ్చి వాడు తోట పడ్డాడు. పడగానే నడుము విరిగినంత పనయ్యి ఒళ్ళంతా రక్తం స్రవిస్తూ ఉండగా, ఎక్కడున్నాను అనగా ఎంతలో విభీషణుడు వచ్చి, ఇదేమిటి మన ఊళ్ళో ఇలా గాయాలతో పడ్డావు అన్నయ్యా అన్నట్ట. ఎవరది కళ్ళు సరిగ్గా కనిపించట్లా అనగా, నేనన్నయ్యా విభీషణుడు అన్నట్ట. ఏమిటి, నేను శ్వేతద్వీపంలో ఉన్నానే లంకాద్వీపానికి ఎప్పుడు వచ్చానన్నట్ట. ఏమో ఆకాశం నుంచి వచ్చి ఇక్కడ పడ్డావు అనగానే వాడికి మతిపోయి కాసేపు అతి కష్టం మీద తనను తాను సంభాళించుకొని ఒంటికి మందులు పోయించుకుని విభీషణుడు అడిగాడు అప్పటికి, ఎక్కడి నుంచి పడ్డావు ఆకాశం నుంచి పడ్డావు ఏమిటంటే సిగ్గుపడి చెప్పలా, ఆడాళ్ళు తన్నారంటే పరువు పోదా, శ్వేతద్వీపంలో లేడీస్ తన్నారు వాడిని, విష్ణుమూర్తి యొక్క సేవకురాడు చెలికెత్తులు వాళ్ళు, వాళ్ళ దెబ్బకు వచ్చి భూమి మీద పడ్డాడు వాడు లంకాద్వీపంలో. మళ్ళీ జీవితంలో శ్వేతద్వీపం కేసి వెళ్ళలేదట. తర్వాత కొంతకాలం పోయాక వాడికి అనుమానం వచ్చి ఈ శ్వేతద్వీపం ఎక్కడుందా అని మళ్ళీ వెతికితే ఈసారి ద్వీపం కనపడలేదు వాడికి. ద్వీపం అన్ని వేళ్ళ కనపడదు. అప్పుడు వాడికి గుణపాఠం చెప్పడానికి ఆడవాళ్ళు కొళ్ళబొడిచి పారేశారు. ఒక 100 సంవత్సరముల కాలం పట్టిందిటండి ఆ గాయాల నుంచి బయటపడ్డానికి వాడికి. ఈ 100 ఏళ్ళు ఇక ఆడవాళ్ళకి మానభంగాలు లేకుండా పోయాయి, అంటే మానభంగాలు పోయాయి, ఎత్తుకు రావడం కూడా పోయింది. వాడు లంకానగరంలో ఉండి ఒళ్ళంతా మందులు పోయించుకుని కట్లు కట్టుకుని మొత్తం మీద 100 ఏళ్ళు కష్టపడ్డాక మళ్ళీ కోలుకున్నాడు. అనగానే రామచంద్ర ప్రభువుకు అనుమానం వచ్చింది, ఇంత పరాక్రమం చూపిస్తున్న వీడిని ఆ కాలంలో భూలోకంలో అడ్డుకున్న వాళ్ళు లేరా అంటే అడ్డుకున్న వాళ్ళు లేకపోవటం ఏమిటి రామచంద్ర, వాడు చాలా కాలం ఊర్ధ్వలోకాల్లో తిరిగాడు. తర్వాత ఒకనాడు మీ అయోధ్యా నగరం మీదకి దండయాత్రకు వచ్చాడు. ఇక్ష్వాకు మహారాజు గారి కుమారుల్లో కుమారుడి పేరు అనరణ్యుడు. ఈ అనరణ్యుడు అనేవాడితో ఘోర యుద్ధం చేశాడు. అనరణ్యుడి నెత్తి మీద గదతో కొట్టాడు. కొట్టి కాలితో తన్ని, మీ మానవులు మమ్మల్ని ఏం చేస్తారు, మీ బోడి సూర్యవంశం ఇంతేనా అన్నట్ట. అప్పుడు ఆయన చచ్చిపోయే ముందు, మూర్ఖుడా, మహావీరుణ్ణి నేను, కానీ మానవుల చేతిలో తప్ప మరెవరి చేతుల్లోనూ చావనన్న నిన్ను ప్రస్తుతానికి ఎందుకు చంపలేకపోతున్నానంటే మా వంశంలో మరొకడు పుట్టబోతున్నాడు. వీరులు యుద్ధంలో చావడం సహజం, అయినా నువ్వు నన్ను అపహసించావు, కాలితో తన్నావు, అందువల్ల ఇదే నీకు నా శాపం. నా ఇక్ష్వాకు వంశంలో, మా సూర్యవంశంలో, త్రేతాయుగంలో రాముడిని ఒకడు పుడతాడు, ఆ రాముడి చేతిలో నీకు చావు తప్పదు అని చెప్పించాడు. చెప్పించగానే దేవతలు పూలవర్షం కురిపించారు. ఇదే చెబుతున్నాను, నేను యజ్ఞములు చేశాను, తపస్సు చేశాను, దాన ధర్మాలు చేశాను, పురాణములు విన్నాను, ఆ శక్తి ధారపోసి మా వంశంలో రాముడు పుడతాడని, అతని చేతిలో నీకు చావు తప్పదని చెప్పిస్తున్నాను కానీ ఇదే నీ క్రువు అంటే అని గతతో తలకై పుర్రి పగలగొట్టి చెప్పేశాట. ఆ తర్వాత కొంతకాలానికి ఇక్ష్వాకు యొక్క వంశంలోనే పుట్టిన మాంధాత అనే ఒక రాజుతో యుద్ధం చేశాడు. మాంధాతకి ఈయనకి ఘోర యుద్ధం జరిగితే బ్రహ్మదేవుడు వచ్చి, మాంధాత వీరుడే, అతడు నీ చేతిలో చావాడు, మాంధాతకి లవణాసురుడి చేతిలో చావు ఉన్నది, నీవు అతని చేతిలో చావవు, నిన్ను చంపేవాడు ఇంకా లేడు, మీ ఇద్దరు స్నేహితులు అవ్వండి అనగా మాంధాతతో స్నేహం చేసుకున్నాడు. కాబట్టి మాంధాతని ఈ రావణాసురుడు జయించలేకపోయాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. కాలకేయులనే రాక్షసులతో యుద్ధానికి వెళ్ళాడు. కాలకేయులనే రాక్షసులకి నాయకుడు విద్యుజ్జిఫుడు అంటే శూర్పణఖ యొక్క భర్త, వాడితో ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా చంద్రహాసం అనే కత్తి ఇచ్చాడుగా శివుడు, ఆ కత్తి ఉన్నంత వరకు ఎవరు ఏం చంపలేరు, దాంతో ఆ కత్తితో విద్యుజ్జిఫుడు తలబుచ్చుకుని ఒక్క దెబ్బకి నరిగి పారేశాడు. మొత్తం విద్యుజ్జిఫుని యొక్క వంశం వాళ్ళని చంపేస్తూ ఉంటే శూర్పణఖ పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు అన్నవా దున్నవా నా భర్తను చంపేస్తావా అని కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చింది. అప్పుడు వాడికి గుర్తుకొచ్చింది, నువ్వు నా చెల్లి శూర్పణఖవి కదూ, ఓహ వీడేనా బావా, అయ్యో బావం చంపేశానా అంటే, బావం చంపేవని కాదు, రేపటి నుంచి నాకు కామం ఎలా తీరుతుంది అందిట, అది శూర్పణఖ అన్నమాట. మొగుడు పోయినందుకు కాదు, రేపు నా శరీర తాపం ఎలా తీరుతుందంది. అప్పుడు వాడు నవ్వి, ఇది రావణాసుడి క్యారెక్టర్, వినండి. చెల్లి, మనం రాక్షసులం, మనకి వావి వరస ఏమిటి, ఒక మొగుడేమిటి, నాకు కనిపించిన వాళ్ళు నేను పట్టుకుపోతాను, నీకు కనిపించిన వాడితో నువ్వు తిరుగు. ఎంత పూర్వం విద్యుజ్జుహుడు ఒక్కడే మొగుడు, ఇప్పుడు నీకు నేను ఒక మంచి అవకాశం ఇస్తున్నాను. ప్రస్తుతం కరుడు, దోషణుడు, విరాధుడు వీళ్ళు దండకారణ్యంలో ఉన్నారు. వాళ్ళంతా నా అనుచరులై దండకారణ్యంలో బీభత్సం సృష్టిస్తున్నారు. నిన్ను అక్కడికి పంపిస్తాను, వాళ్లతో కలిసి తిరుగుతూ ఉండు. నీ కంటికి నచ్చినటువంటి పురుషుడు ఎవడుంటే వాడిని పట్టుకుపో, వాడిని తగులుకు నీ ఇష్టం వచ్చినట్టే స్వేచ్ఛగా తిరుగు, సుఖంగా ఉండొచ్చు. ఏమంటావు అనగానే, ఆహా అన్నయ్య ఎంత మంచి వరం ఇచ్చావు అన్నయ్య అందుటవాడు ఏడు మానేసి వెంటనే శూర్పణఖని దండకారణ్యానికి పంపాడు. నేను చెబుతున్నది రామాయణం, వాల్మీకి రామాయణం, ఇందులో రవ్వంత కల్పితం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు అక్కడ హాయిగా తిరుగు, ఎవడు కనపడితే వాడితో తిరుగు. అందుకే రాముడు వెంటబడింది, ఆవిడ లక్ష్మణుడు వెంటబడింది. ఇప్పుడు మీకు అర్థమైందా రావణాసురుడి క్యారెక్టర్ ఏమిటో, వాడి చరిత్ర ఏమిటో. చెల్లెలికి ఈ సలహా ఇచ్చాడు, నీకు నచ్చిన వాడితో తిరుగు, నాకు నచ్చిన వాడితో నేను తిరుగుతానన్నాడు. భావం చంపాడు, అక్కడి నుంచి బయలుదేరాడు, రాక్షసుల్ని జయించాడు, యక్షుల్ని జయించాడు, ఇలా కనిపడిన వాళ్ళందరినీ జయిస్తున్నాడు. అనగానే రాముడు ఒక్కడు కూడా వాడిని ఆ రోజులు అడ్డుకోలేకపోయాడని అడిగాడు. అడ్డుకోలేకపోవడమే, ప్రతివాడికి తగినవాడు ఒకడు దొరుకుతూనే ఉంటాడు. వాడలా అందరినీ జయించుకుంటూ కనిపించిన వాళ్ళని, బంధువుల్ని, బంధువులు కాని వాళ్ళని కూడా చంపుకుంటూ వీలుంటే తినేస్తూ బయలుదేరాడు. ఒకసారి కొంతమంది అన్నారట, ప్రస్తుతం మహిష్మతీపురాన్ని పరిపాలిస్తున్న ఒక దత్తభక్తుడు ఉన్నాడు, దత్తాత్రేయ భక్తుడు, కార్తవీర్యార్జునుడు. నీకు కేవలం 20, ఈ 20 హ్యాండ్స్తో ప్లెంటీ అనుకుంటున్నావు. వాడు ఏకంగా 1000 చేతులు కలిగిన వాడు, సహస్రవాహార్జునుడు. అతడు వీరుడు, అతనితో యుద్ధం చేస్తే నువ్వు గొప్పవాడు అని ఎవరో రెచ్చగొట్టారట. దాంతో వాడు మంత్రులతో, సామంతులతో, ప్రహస్తాది వీరులతో మహిష్మతీపురానికి వచ్చాడు. నర్మదా నదీ తీరంలో ఇప్పటికీ ఆ మహిష్మతి అనే పురం ఉన్నది. అది మనం ఓంకార క్షేత్రానికి పెడుతూ ఉంటే ముందు తగులుతుంది, దాని తర్వాత ఈ మహిష్మతి తర్వాత ఓంకార క్షేత్రం తగులుతుంది. అది నర్మదా తీరం, దత్తాత్రేయ భక్తుడు కార్తవీర్యార్జునుడు పరిపాలించినటువంటి ఊరు అన్నమాట. చాలా గొప్పది అన్నమాట అది. కార్తవీర్యార్జునుడు సామాన్యుట్టండి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి యాకవీరుడు అని ఒక ఆయన పుట్టాడు. గుర్రము రూపంలో ఉండగా వాళ్ళకి పుట్టాడు కనుక హయమునకు హయమునకు పుట్టడం వల్ల వాడిని హైహయుడు అంటారు. మార్చి 7వ తారీఖు నుంచి ఏప్రిల్ 7వ తారీఖు వరకు ఎన్ని రోజులు, 32 రోజులు. మార్చి 7 నుంచి ఏప్రిల్ 7వ తారీఖు వరకు కూడా 2019వ సంవత్సరంలో కంటిన్యూషన్గా 32 రోజుల పాటు గుంటూరులో సంపూర్ణ దేవీ భాగవతం చెబుతున్నాం. ఆ సంపూర్ణ భాగవత దేవీ భాగవతం వింటే ఈ కథ పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉత్తర రామాయణమే చెప్పుకుంటున్నాం కనుక ఇవన్నీ చెప్పట్లా. హయమునకు హయమునకు పుట్టాడు వాడు హైహయుడు. ఈ హైహయుని యొక్క కుమారుడు కృతవీర్యుడు, కృతవీర్యుడి యొక్క కొడుకు కార్తవీర్యార్జునుడు. అతడు మహావీరుడు అనగానే రావణాసురుడు యుద్ధానికి వెళ్ళాట. తీరా వీడు వెళ్లే సమయానికి నగరంలో కార్తవీర్యార్జునుడు లేడు. మంత్రులు ఎదురొచ్చి రావణ బ్రహ్మకి జై అని, బ్రహ్మవంశంలో పుట్టాడు కనుక స్వాగతం చెప్పారు. స్వాగతాలు పొందడానికి రాలేదు, మీ రాజు ఎక్కడున్నాడో పిలవండి, మీరు నాకు స్వాగతం చెప్పారు కాబట్టి బతికిపోయేలా మిమ్మల్ని అందరినీ చంపేసేవాడిని అన్నట్టు వాడు. అదేమిటయ్యా మహారాజుగారితో నీకేం తగాదా అంటే, ఏమో మీ రాజును జయించాలని వచ్చాను, రమ్మనండి అనగా మా రాజుగారు తన భార్యల్ని వెంట పెట్టుకుని క్రీడకు బయలుదేరాడు, జలక్రీడలు ఆడుతున్నాడు అనగా, ఎక్కడున్నాడనగా, ఏమో ఏం చెబుతామండి, మా రాజుగారికి బుద్ధి పుట్టితే కానీ ఇక్కడికి రాడు, ఆయన మహావీరుడు ఎక్కడైనా చరిస్తాడు, ప్రస్తుతం నర్మదా నదీ తీరంలో ఎక్కడో తన భార్యలతో జలక్రీడలు ఆడుతున్నట్ట అనగానే మంత్రుల అదృష్టం బాగుంది, చంపలేదు వాడు. వాడు స్వాగతం చెప్పారు కదా, వాళ్ళు కూడా ఔచిత్యం కలిగిన వాళ్ళు, ఏదో బ్రహ్మవంశంలో పుట్టారు కదా అని కాస్త స్వాగతం చెప్పారు కనుక వదిలేశాడు వాడు. వదిలి ఇప్పుడు కార్తవీర్యార్జునుడు ఎక్కడున్నాడా అని బయలుదేరాట. ఆ సమయంలో కార్తవీర్యార్జునుడు ఓంకార క్షేత్రానికి కొంచెం దిగువన ఉన్న ఒక ప్రాంతంలో తన భార్యలతో కలిసి కాసేపు క్రీడించి తర్వాత వాళ్ళంతా, ఏమండి మీతో కలిసి ఈ ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే ఒళ్ళంతా చెమట పట్టిందండి, ఈ చెమటను తట్టుకోలేకపోతున్నాం, నర్మదా నదిలో దిగి జలక్రీడలు ఆడుకుందామా అన్నారట వాళ్ళు. సరే అన్నాడు ఆయన. అందరూ కలిసి నదిలోకి దిగారు. నదిలో కొంచెం నీళ్లు తక్కువగా ఉన్నాయి. అప్పుడు 1000 చేతులతో వాళ్ళ మీద నీళ్లు తొలుదామంటే నీళ్లు సరిపోవట్లేదు. అందులో భార్యలు కూడా ఆయనకి చాలామంది ఎక్కువ, 100 కంటే ఎక్కువ ఉన్నారు. ఆయన వీరుడు, నీళ్లు లేవండి అన్నారట వాళ్ళు. నీళ్లు ఎందుకు లేవు అంటే ప్రస్తుతం నీళ్లు ప్రవహించి వెళ్ళిపోతున్నాయి అంతే కదా, ఈ నీళ్ళకి నేను డ్యాము కడతా అని ఆయన ఏం చేశాడు, 996 చేతులు ఇలా అడ్డం పెట్టాట నదికి. ఇంకా 4 చేతులతో ఏమైంది, పైకెత్తాడు. ఈ 996 చేతులు అలా పెట్టగానే అలా ప్రవాహం ఆగిపోయింది, వెనక్కి తనడం మొదలెట్టింది నీరు. అంత వీరులు ఉన్నారండి మన దేశంలో, చేతులతో నర్మదా నదికి ఒక పెద్ద ఆనకట్ట కట్టేశాడు. చేతులు అలా పెట్టగానే ఆ వెడుతున్న ప్రవాహం ఆగిపోయింది, మిగతా 4 చేతులతో ఆగిపోయిన నీళ్ళని వాళ్ళ మీద చల్లడం మొదలెట్టారు. వాళ్ళు చల్లుతున్నారు, ఈ నీరు వెనక్కి తన్నింది. సరిగ్గా వెనక్కి తన్నిన సమయానికి అక్కడికి వచ్చాడు రావణాసురుడు. ఇసుకలో శివలింగాన్ని తయారు చేసి పెట్టి శివుడి చేతిలో వరాలు పొందాక శివుడు గొప్పవాడని తెలిసాక శివభక్తుడు అయ్యాడండి. అంతపూర్వం ఎలా ఉన్నా అంతపూర్వం శివభక్తుడు, ఇప్పుడు శివభక్తుడు. సైకత లింగం తయారు చేశాడు, ఇసుకతో లింగం చేసి ఆ లింగాన్ని పూజిద్దాం అనుకుంటున్న సమయంలో నర్మదా నదీ జలం ఒక్కసారి వెనక్కి తన్ని మహాప్రవాహం వచ్చి లింగం కొట్టుకుపోయింది. లింగంతో పాటు పూజా సామాగ్రి కొట్టుకుపోయింది, మొత్తం పోయాయి. వాడికి మతిపోయింది. మంత్రులకేసి ఎర్రబడిన కళ్ళతో చూసి, మంత్రులారా, ఏమిటి నర్మదా నదికి హఠాత్తుగా పొంగొచ్చింది, ఇంత పూర్వం సన్నగా పిల్ల కాలువలో ప్రవహిస్తోంది, మన సత్రం పక్కన ఉన్న మందాకినిలో ఉంది, అటువంటి మందంగా ప్రవహించే మందాకినిలో ఉన్న ఇది ఇంత ప్రవాహంతో ఎప్పుడు వెనక్కి వచ్చింది, నర్మదా నదికి ఇంత పోటీలా వచ్చింది, ఈ నీరు వెనక్కి తన్ని మన శివలింగం, శివలింగంతో పాటు యాగ ఉపకరణములు పూజోపకరణములు సామగ్రి అన్నీ కొట్టుకుపోయాయి అనగా, అదే మాకు అర్థం కావట్లేదు మహారాజా అనగా చూసి రండి అన్నట్టు ఆయన. వాళ్ళు ఈ నీరు ఎక్కడి నుంచి వెనక్కి తన్నుతోందో చూడడానికి కొంత దూరం వచ్చారు. అలా దిగువకు రాగా ఓ చోట ఆశ్చర్యకరమైన దృశ్యం కనపడింది వాళ్ళకి. మహావీరుడు బంగారపు రంగులో ఉన్న కార్తవీర్యార్జునుడు తన శరీరమును నర్మదా నదిలో నిలబెట్టాడు. 996 చేతులు నీళ్లకు అడ్డం పెట్టాడు, మిగతా 4 చేతులతో నీళ్లు తీసుకుని కాస్త జల్లకాలాటలలో అని వాళ్ళ భార్యల మీద తల్లుతున్నాడు. అది చూడగానే వాళ్ళకి మతిపోయి పరుగు పరుగుని వచ్చి, రావణ రావణ, ఆశ్చర్యకరమైన దృశ్యం చూశాం, భూలోకంలో ఒక మానవ మాత్రుడు 1000 చేతులు ధరించున్నాడు, ఆయన ఎవరా అని మేము అడగ్గా కార్తవీర్యార్జునుడు తెలిసింది. ఎవరి మీదకి నువ్వు యుద్ధానికి వెళ్ళావో ఆ కార్తవీర్యార్జునుడు నర్మదా నదికి చేతులతో అడ్డకట్ట కట్టాడు, దాంతో నర్మద వెనక్కి తన్నింది, ఆ తన్నిన నీరు నీ శివలింగాన్ని నీ పూజా సామగ్రిని మొత్తం ముంచెత్తింది అనగానే వాడు పళ్ళు పటపట కొరికి, వీడేనా కార్తవీర్యార్జునుడు, వీడు అంతం చూస్తాను అని గదపుచ్చుకుని బయలుదేరాట. అసలు కార్తవీర్యార్జునుడు వీడికి ఏ చూడడం లేదు, హాయిగా భార్యలతో ఆడుకుంటున్నట్ట. అప్పుడు వాడు వెనక నుంచి వచ్చి ఈ 2 చేతులతో నడువుల గట్టిగా పట్టుకుని కార్తవీర్యార్జునుడు ఎత్తుకుని లంకానగరానికి పట్టుకుపోదామని గద పక్కన పెట్టి ఈ 2 చేతులతోటి నడుము చుట్టూ చెయ్యేసేట, పొట్టని ఇలా గట్టిగా పట్టుకుందామని. ఆ బొజ్జ ఏమైనా పద్మాకర్ గారి బొజ్జ అయితే గట్టిగా దొరికేది, అది కార్తవీర్యార్జునుడి బొజ్జ. ఆ బొజ్జని చేతులతో ఇలా నొక్కగానే కొంచెం ఇలా కళ్ళు వెనక్కి పెట్టి చూసేట, ఎవడో చేతులతోటి నడుము పట్టుకుంటున్నాడని రావణాసురుడు కనబడ్డాడు. ఓరి రావణ నువ్వు ఉట్రా అనుకుని ఈ 996 చేతులు కిందకి పెట్టాడు, అందులోంచి 2 చేతులు తీసి ఆ 2 చేతులతో ఇలా ఒక్కనొక్క నొక్కేట, పచ్చడి పచ్చడి అయిపోయాడు వీడు. కార్తవీర్యార్జునుడు చేతులు ఎంత బలమైన అనుకుంటున్నారు, మన వాళ్ళు మామిడికే బద్దలు పెట్టుకోవాలనుకున్నా, కొబ్బరికాయ పచ్చడి చేయాలనుకున్నా వాళ్ళు ఏం రాళ్ళు పెట్టి కొట్టక్కర్లా, ఆయన చేతితో ఇలా నొక్కాడంటే కొబ్బరికాయ లేదు రబ్బరికాయ లేదు, ఏ పచ్చడే వాళ్ళు. ఈ 2 చేతులతో ఒక్క నొక్కు నొక్కగానే వీడు కిచ్చు 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 అన్నట్ట, కిచ్చు కిచ్చు లేదు చచ్చువు లేదు అనుకుని వాడిని గట్టిగా కసేపు నొక్కి వదిలేశాడు. వాడికి మతిపోయింది, ఓరి బాబోయ్ చేతులతో చంక కింద పెట్టి నొక్కితేనే నేను కుర్ర కుంకలా నలిగిపోయాను అనుకుని, అయినా పౌరుషం పోక మూర్ఖుడు కదా, గద తీసుకుని గద కొట్టబోతుంటే, ఓయ్ రావణ ఇక చాలు ఆడవాళ్ళు ఉన్నారు కదా అని చంక కింద పెట్టి నొక్కాను, అయినా ఉపేక్ష నువ్వు గ్రహించలేక రాక్షసుడివి గనక యుద్ధానికి వస్తావట్రా అని వెనక్కి తిరిగి వాడు గదతో వస్తూ ఉన్నటువంటి రూపాన్ని దగ్గరికి తీసుకుని ముందు గదని చేతిలోకి తీసుకున్నాడు, ఆ గదని ఇలా పిండి చేసేశాడు. యుద్ధం లేదేం లేదండి, రావణాసురుడి గదని ముందు పిండి చేసేశాడు. రావణాసురుడి 2 చేతులతో పైకెత్తాడు, పైకెత్తి కిందకి విసిరేసి ఒక కాలుతో తొక్కి ఈ 1000 చేతుల్లో ఒక చేయి తర్వాత ఒక చెయ్యి అనమాట, ఆ చేతితో వాడిని కొడబోడి చేసేట. చపాతీ పిండి కొడతారు చూశారు అప్పుడప్పుడు మన వాళ్ళు, అలాగా పైగా 996 చేతులతో ఈ చేత్తో కొట్ట మళ్ళీ ఈ చేత్తో కొట్ట ఈ చేత్తో కొట్ట ఈ చేత్తో కొట్ట అలా వాడిని పిండి కొట్టినట్టు కొట్టి పారేసేట, పూరీ పిండి కొట్టినట్టు కొట్టేశాడు. వాడి శరీరంలో ఎముకలు ఉన్నాయో లేదో తెలియలేదు, వాడు పుత్తూరెళ్ళ బయటపడ్డం అలా కొట్టి పారేశాడు. చిత కొట్టి వాడిని ముద్ద ముద్ద కింద చేసి ఆ తర్వాత ముద్దం తీసుకుని 2 చేతులతో ఎత్తి భటుల్ని పిలిచి, ఒరే ఇనప సంఖ్యలు పట్టుకురండిరా అన్నట్ట. వాళ్ళు ప్రత్యేకమైన సంఖ్యలు పట్టుకొచ్చారు, ఆ సంఖ్యలు కాళ్ళకి చేతులకి వేసి వాడిని ఈడ్చి పట్టుకెళ్ళి చెరసాల్లో పారేశాడు. 10 ఏళ్ల పాటు చెరసాల్లో పడ్డాడు వాడు. దశకంఠుడు ఒక 10 సంవత్సరముల కాలం చెరసాల్లో పడున్నట్ట. ఈలోపు ఈ భట్లు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పురోహితులు సామంతులు అంతా వెళ్ళి అమ్మ మండోదరి అన్నారట. ఏమయ్యింది అని ఆవిడకి లోపల ఒకటే భయం. ఏమయ్యాడు మీ రాజుగారు అంటే, ఆయన ఎవరో రాజుగారు, భూలోకంలో 1000 చేతులున్నాయి, సహస్రవాహార్జునుట్ట, మన వాడిని పిండి కొట్టినట్టు కొట్టేశాడు, చపాతీ పిండి కొట్టినట్టు కొట్టాడు, వాడిని తీసుకెళ్ళి జైల్లో పారేశారనగానే ఆవిడకి ఏం చేయాలో తెలియక ఇంద్రజిత్తు మొదలైన వాళ్ళని పురికొల్పితే, అప్పుడు విభీషణుడు పిలిచి, ఈ ఇంద్రజిత్తు, ఈ కుంభకర్ణుడు వీళ్ళెవ్వరూ సహస్రవాహార్జునుడిని ఏమీ చేయలేరు, ఆయన తలుచుకుంటే ఈ కుంభకర్ణుడి మాడు పగలగొట్టి చంపేస్తాడు. కుంభకర్ణుడు ఎందుకు పనికి వస్తాడండి ఆయన ముందు? ఆయనకి దత్తాత్రేయుడు ఇచ్చిన వరం, ఆయన ఎవరూ చంపలేరు. నా చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో చావు లేదని వరం ఇచ్చాడు. అందుకే పరశురాముడి చేతిలో తెచ్చాడు ఆయన. విష్ణుమూర్తి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో చావు లేదు వాడికి. మహావీరుడు, మన వాళ్ళు పెడితే అందరూ చస్తారు. మొత్తం లంకానగరం అంతా కుళ్ళబొడిచి చేత్తో పీకి తోటకూర కాడని పీకినట్టుగా పొలంలో తోటకూర కాడ పీకుతారే, అలా పీకి సముద్రంలో కలిపేస్తాడు. కాబట్టి ప్రస్తుతం ఆయన జోలికి వెళ్ళొద్దు అని మహానుభావుడు సమయానికి నారదుడు సలహా ఇచ్చాడు, విభీషణుడు సలహా ఇచ్చాడు. ఈ ఇద్దరి సలహాతో ఇప్పుడు ఆవిడ ఏడుస్తూ ఏం చెయ్యాలండి అంటే, ఈ సమయములో యుద్ధము కాదు, ఈ మేఘనాథుడు కానీ కుంభకర్ణుడు కానీ ఎవ్వరం ఏం చేయలేము అని నారదుడు ఒక గొప్ప సలహా ఇచ్చాట. బ్రాహ్మణ భక్తి ఎక్కువ కార్తవీర్యార్జునుడికి, అందున ప్రజాపతులంటే ఆయనకి మరీ గౌరవం. మహానుభావుడు పులస్త్య ప్రజాపతి కనుక వెడితే మీ రావణుడు బయటపడతాడు, ఇంతకు వేరే మించి మరో మార్గం లేదనగా వెంటనే వెళ్ళి పులస్త్యుడు కాళ్ళు పట్టుకున్నది. పులస్త్య ప్రజాపతి హుటాహుటిన కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళాడు. కార్తవీర్యార్జునుడికి పరమ విప్రభక్తి. ఒక్క పరశురాముడి దగ్గరే వాడు పిచ్చి పనిచేశాడు తప్ప అప్పటిదాకా వాడు పరమ పూజ్యుడు. అందుకని పులస్త్య ప్రజాపతిని గౌరవించి, బ్రహ్మమానస పుత్రుడివి, నీ అంతట నువ్వు నా నగరానికి రావడం నా పూర్వజన్మ సుకృతం అని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన కాళ్ళు బంగార పళ్ళెంలో పెట్టి ఆ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిమెజ్జలుకుని, మీరు ఆజ్ఞాపిస్తే నా రాజ్యమైన దానం చేస్తానన్నట్ట. రాజ్యం వద్దు, నువ్వు చెరసాల్లో పెట్టినవాడు నా మనవడు, నా కొడుకు విశ్రవసుని కొడుకు, వాడు మూర్ఖుడు అయినా ప్రస్తుతానికి వాడిని విడిచిపెట్టు, వాడిని చంపేవాడు భవిష్యత్తులో పుడతాడు, అది ఇప్పుడు నీకు చెప్పలేను, అది దేవరహస్యం అని చెప్పి విడిచిపెట్టమంటే, జాలితో ఒక మహాత్ముడు అడిగితే కాదనకూడదు గనక చెరసాల్లోంచి పిలిపించి సంకెళ్ళు తెగ్గొట్టి, రావణ బాధపడకు, యుద్ధం అన్నాక ఎవడో ఒకడు విజయం పొందుతాడు, ఒకడు అపజయం పొందుతాడు, మీ తాతగారు అడిగారు ఇచ్చేస్తున్నాను అనగానే, నువ్వు మహావీరుడు ఈ రోజు నుంచి నాతో స్నేహంగా ఉండవా అన్నట్ట. ఇంకా చావు దెబ్బలు తగ్గలేదు గనక, ఈ రోజు నుంచి మీ ఇద్దరు స్నేహితులు అని పులస్త్యుడు వాళ్ళకి స్నేహం ఏర్పాటు చేశాట. ఆ విధంగా పులస్త్యుని ధర్మమానని కార్తవీర్యార్జునుడి చెరసాల నుంచి బయటపడ్డాడు రావణుడు, లేకపోతే చెరసాల్లో ఉండేవాడు. రామచంద్ర, నీవు ఎటువంటి వాడువో తెలుసునా, రావణాసురుణ్ణి కొళ్ళబెట్టి చావగొట్టి చెరసాలలో పెట్టిన కార్తవీర్యార్జునుడిని పరశురాముడు గండ్రగొట్టలతో నరికి పారేశాడు. ఆ పరశురాముణ్ణి జయించిన వీరుడివి, నువ్వెంత, నీ పరాక్రమం ఉంది, రావణుడెంత అన్నాడండి. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి, మరి ఆ రావణాసురుణ్ణి క్షణంలో జయించిన వీరాది వీరుడు కార్తవీర్యార్జునుడు, అంత కార్తవీర్యార్జునుడిని పొట్లకాయ నరికినట్టుగా నరికిపారేసిన వాడు పరశురాముడు, ఆ పరశురాముణ్ణి జయించిన వాడు రాముడు. ఆ రాముడితో యుద్ధం ఏమిటి పిచ్చాడు కాకపోతే రావణాసురుడికి. ఇంకా అపూర్వమైన గాథలు అగస్త్యుడు చెప్పాడు. ఇప్పటికి మనం మొదటి రోజు కార్యక్రమం ముగించుకున్నాం. చాలా అద్భుతమైన గాథలు ఉన్నాయి, ఎన్నో ఉపాఖ్యానాలు ఉన్నాయి, రామ రాజ్య పరిపాలనా విధానం ఉంటుంది, ఇంకా 4 రోజుల కార్యక్రమం ఉన్నది. ఈ తక్కిన 4 రోజులు కూడా ఇలాగే మీరు భక్తి శ్రద్ధలతో విని తరిస్తారని మంగళాశాసనం చేస్తున్నాను.